దివ్యానుభవాలు. రాక్షస సంహారంతో భూభారాన్ని తగ్గించి ఋషులను అనుగ్రహించేందుకు రాముడు అవతరించాడు. అదేవిధంగా మహాభారత యుద్ధం ద్వారా భూభారం తగ్గించుటకును అర్జునుడు, ఉద్ధవుడు, యశోద, గోపగోపికలను అనుగ్రహించుటకు శ్రీకృష్ణుడు అవతరించాడు. ఇదే విధంగా చరిత్ర పొడవునా ముముక్షువులకు ఆధ్యాత్మిక ప్రబోధాన్ని అందించి దివ్యానుభవాలతో ప్రోత్సహించి కృతార్థులను చేయడానికి దీన జనోద్ధరణ కొరకు భూమి మీద పరిపూర్ణులైన మహనీయుల రూపంలో ఆ పరమాత్మ అవతరిస్తూ ఉంటారు. అట్టి మహనీయులను ముముక్షువులు ఆశ్రయించి తీరాలని ఉపనిషత్తులు, భగవద్గీత చెబుతున్నవి. అర్జునుడు, ఉద్ధవుడు శ్రీకృష్ణుణ్ణి, శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని, శ్రీరాముడు వశిష్ఠుని ఆశ్రయించడం ద్వారా మనకి రహస్యం తెలుస్తోంది. కారణం, సకల శాస్త్రాల సారాన్ని మహనీయులు బోధించడమేగాక మనం విశ్వసించలేని విషయాలను ప్రత్యక్షానుభవం ద్వారా తెలపగలరు. విశ్వరూప సాక్షాత్కారం ద్వారా శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశమిది. అటువంటి అనుభవాలే దత్తాత్రేయ స్వరూపులైన శ్రీ శిరిడీ సాయిబాబా, అక్కలకోట స్వామి వంటి వారు తమ భక్తులకు అనుగ్రహించడం వారి చరిత్రలలో చూడవచ్చు. వారికి ముందు అవతరించిన దత్తాత్రేయ విశేషాలను శ్రీగురు చరిత్ర కూడా మనకు చక్కగా వివరిస్తుంది. ఇటువంటి మహనీయులలో మనకు ఇటీవల వరకు లభించిన అవధూతలలో శ్రీ వెంకయ్య స్వామి వారు ఒకరు. నిజానికి మిగిలిన దత్తావతార పురుషుల చరిత్రలు శ్రద్ధతో పరిశీలిస్తే గాని శ్రీ వెంకయ్య స్వామి వారి మహిమ మనకు పూర్తిగా అర్థం కాదు. ఈ మాటలోని సూత్రాన్ని తెలియకుంటే ఆయన ఒక వెర్రివారను, లేక కేవలం ప్రశ్నలు చెప్పుకుని జీవించే ఒక సామాన్య సాధువును మనం భ్రమించే అవకాశమున్నది. మిగిలిన దత్తావతారముల వలె అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారు భక్తులకు అనుగ్రహించిన దివ్యానుభవాలను ఈ అధ్యాయంలో పరిశీలిద్దాం. ముదిగేడు వాస్తవ్యులు అక్కిం వెంకటరామరెడ్డి గారు ఇలా చెబుతున్నారు. ఒకసారి శ్రీ స్వామివారు ముదిగేడు వచ్చారు. అదేమో గాని ఆయన నా పేరు మార్చి, సుబ్బరామయ్య, నీవు నాకు తలుపూరుకు త్రోవ చూపిస్తువు గాని రావయ్యా అని నన్ను బయలుదేరదీశారు. తక్కిన వారందరూ నిద్రపోతున్నారు. మేము కొంత దూరం వెళ్లి కొక్కెరాళ్ల గుట్ట దగ్గరకు చేరాము. శ్రీ స్వామివారు నన్నక్కడ కూర్చోమని చెప్పి ఆ గుట్టను తొక్కితే మెత్తబడుతుందని, తాము వెళ్లి ఆ పని చేసి వస్తామని చెప్పి వెళ్లారు. ఆయన ఏమి చేస్తున్నారో చూడాలని కొద్దిసేపటికి నెమ్మదిగా వారిని సమీపించి ఒక ప్రక్కన దాక్కున్నాను. ఆయన ఆ గుట్టపైకెక్కి ఒక పెద్ద బండ మీద వెల్లకిలా పడుకుని కాలు మీద కాలు వేసుకుని ఊగించుకుంటూ పాటలు పాడుకుంటున్నారు. నేను వారి పాట వినాలని చిన్నగా నెక్కి నెక్కి పారాడుతూ ఆ బండ క్రింద చేరి కూర్చున్నాను. ఆయన వెంటనే అది పసిగట్టి, పెనుభూతాలు తిరిగే ఈ జామున నీవిలా రావచ్చయ్యా అన్నారు. నేను అపరాధం చేశానేమోనని భయం వేసింది. వెంటనే శ్రీ స్వామివారు, అఘోరించావులే, పడమరగా ఉన్న ఆవుల మందను చూడు అన్నారు. చూస్తే సుమారు 3 మైళ్ల విస్తీర్ణంగా సందు లేకుండా ఆవులు మందలు కనిపిస్తున్నాయి. పట్టపగలల్లే వెన్నెల ఆవరించింది. మగవాళ్లు కొంతమంది ఆవులకు పాలు తీస్తుంటే ఎందరో గోపికా స్త్రీలు ఆ పాలు నెత్తిన పెట్టుకుని పోతున్నారు. ఆ దృశ్యాన్ని చూస్తున్నంతసేపు నాకు దేవలోకంలో విహరిస్తున్నట్లనిపించింది. నేను కూడా ఒక పాలకుండ తీసుకుపోయి వారికి అందించి వస్తాను అన్నాను. ఓ అబ్బో, వాళ్ళు రేపల్లి వాడకెత్తుకుపోతుంటే మరో వంక ప్రొద్దు ములిచి వస్తుంటే నీవెక్కడికయ్యా పోయేది అన్నారు. అప్పుడు నేను తూర్పు పడమరలు చూస్తే అంతా అంధకారంగా ఉన్నది, వెనకటి దృశ్యమే లేదు. పోదాము పదయ్యా, తలుపూరుకు పోయి గుర్తులేసుకోవాలి అని శ్రీ స్వామివారు బయలుదేరదీశారు. నన్ను సాయంత్రం వరకు తలుపూరులో తమతో కూడా ఉంచుకున్నారు. అన్నం నీరు తీసుకోకుండా ఇద్దరం అలాగే ఉన్నాము. ఆ తర్వాత నన్ను ఊరికి పొమ్మన్నారు. ఒకసారి తలుపూరు గ్రామంలో ఈశ్వరనాయుడు గారింట్లో శ్రీ స్వామివారు వేంచేశారు. అది వర్షాకాలం. శ్రీ స్వామివారు అర్ధరాత్రి వరకు కాగితాల మీద తమ వేలిముద్రలు వేస్తున్నారు. ఆ గృహస్థు ఈశ్వరనాయుడు ప్రొద్దుపోయిందని చెప్పి శ్రీ స్వామివారిని, నన్ను భోజనం చేయమని చెప్పాడు. అప్పుడు శ్రీ స్వామివారు, అయ్యో, మండలాలు తగ్గివచ్చాయి, కొమ్ము కట్టదు, నీవు నీ ఊరికి పోయ్యా అని వెంకటరామరెడ్డిని ఆదేశించారు. కానీ అక్కడున్న చలమానాయుడు శ్రీ స్వామివారితో తనకు గల అతి చనువును పురస్కరించుకుని, ఇప్పుడు అర్ధరాత్రి ఇంత వర్షంలో ఆయనను ఊరికి పొమ్మంటారే, నీ జీవం కోసం వర్షంలో ఆయన ఎక్కడికి పోతాడు అని గద్దించి ఒక మొండిగొడ్డలు తీసుకుని శ్రీ స్వామివారి మీద కురికాడు. అప్పుడాయన, అబ్బో ఆయనిక్కడ ఉండకూడదయ్యా అన్నారు. మిగిలిన వివరం అక్కిం వెంకటరామరెడ్డి ఇలా చెప్పారు. శ్రీ స్వామివారి మాట జబదాటిన నేను అర్ధరాత్రి వేళ వర్షంలో నెత్తిన గుడ్డ కప్పుకుని మా ఊరు బయలుదేరాను. తలుపూరు గ్రామ పొలిమేరదాకా నాకంతా తెలుస్తూనే ఉన్నది. ఆ తర్వాత నేనెక్కడున్నానో, ఏమి చేస్తున్నానో నాకేమీ తెలియలేదు. ఏదోవన వచ్చానో, కళ్ళేరులో నీరు ఎంత లోతున్నది కూడా నాకు తెలియలేదు. మా ఇంటి దగ్గరకు వచ్చేటప్పటికీ మా వాకిట్లో మా ఊరి ఆంబోతు రంకె వేయడంతో నాకు తెలివి వచ్చింది. నేను మా ఊరు చేరానని, అది మా ఇంటి గడపని, రంకె వేసింది మా ఊరి ఆబోతని అర్థమైంది. అదొక విచిత్రమైన అనుభూతి. వర్షాకాలంలో నిండుగా ప్రవహిస్తున్న కళ్ళేరును నాకు ఒళ్ళు తెలియని స్థితిలో దాటించి ఇల్లు చేర్చారు శ్రీ స్వామివారు. ఆ మహనీయుని దివ్యశక్తిని కొనియాడ 1000 శిరస్సుల ఆదిశేషునికైనా తరము కాదు. మరొకసారి కొండ చుట్టూ త్రొక్కి రావాలయ్యా అని చెప్పి శ్రీ స్వామివారు మా అందరినీ 8 మందిని కాలినడకన పెంచలకోనకు తీసుకుపోయారు. అక్కడ మాలో కొందరు భక్తులు అన్నము ధుని సిద్ధం చేస్తుండగా శ్రీ స్వామివారు, అయ్యా మన వాళ్లు పనులు చేస్తుంటారు, మనం మల్లెం కొండకు పోయి వస్తాంరా అని నన్ను పిలిచారు. మీరెక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అని చెప్పి వారితో బయలుదేరాను. సుమారు 3 మైళ్ళలో ఉన్న మల్లెంకొండ చేరాము. అక్కడ మల్లీశ్వరుడనే లింగాకారమున్నది. శ్రీ స్వామివారు దాన్ని సమీపించి నాకర్థం కాని వింతైన భాషలో ఆ లింగాకారంతో మాట్లాడారు. అక్కడి నుండి సుమారు 1 మైలు దూరంలో ఉన్న మామిళ్ల కోనకు పోయాము. అక్కడ శ్రీ స్వామివారు ఒక బిలంలో దిగుతుంటే నేను కూడా అనుసరించాను. ఆ బిలంలో ఎటు చూసినా దట్టమైన మామిడి వనమున్నది. క్రిందంతా మామిడి పండ్లు మూరడెత్తున రాలి ఉన్నాయి. చెట్ల మీద కూడా పండ్లు గుత్తులు గుత్తులుగా వేలాడుతున్నాయి. మేమిద్దరము ఆ పండ్లను తొక్కుకుంటూనే 3 మైళ్ళు ప్రయాణం చేశాం. మేము ఆ కొండ గుహ చివరకు చేరుతుండగా ఒక పెద్ద ఎలుగు బంటి గాండ్రిస్తూ పైకి లేచింది. దాని కూరలు సుమారు 3 అంగుళాల పొడవున్నాయి. మనిషిని అమాంతం మింగేటంతగా నోరు తెరిచి మా మీదకు వస్తున్నది ఆ ఎలుగు బంటి. ముందు శ్రీ స్వామివారు, నేను వెనకా పోతున్నాము. నేను భయపడి ఒక మామిడి చెట్టు చాటుకు వెళ్లి దాక్కున్నాను. శ్రీ స్వామివారు చిటికలేస్తూ కుక్కను పిలిచినట్లు చప్పుడు చేస్తూ దాని దగ్గరకు పోయి తమ కుడిచేతితో దాని నెత్తిపై నుండి వీపు మీదుగా తోక చివరి వరకు 3 సార్లు సవరించారు. వెంటనే ఆ ఎలుక బంటి క్రిందకు వంగి వారి పాదాల వద్ద తలపెట్టి లేచి ఒక కొండ చెరియలోకి వెళ్లిపోయింది. నేను వెంటనే శ్రీ స్వామివారి చెంతకు చేరాను. అక్కడొక బాట, ఒక ఈశ్వర లింగము, 2 స్త్రీ విగ్రహాలు ఉన్నాయి. కొండపై నుండి ఆ 3 శిలల మీద 3 నీటిధారలు పడుతున్నాయి. ఎవరో వాటిని అర్చించినట్లు పసుపు, కుంకుమ, పత్రి, ఆ ప్రాంతమంతా సువాసనతో నిండి ఉంది. శ్రీ స్వామివారు తమ ఎడమచేతితో కర్ర పట్టుకుని ఆ విగ్రహాలతో ఏదో చిత్రమైన భాషలో మాట్లాడారు. ఇంతలో సుమారు 3 బారల దూరంలో ఆగ్నేయంగా ఉన్న నీటి కుండం దగ్గరికి వెళ్లాం. ఆ కుండానికి ఉత్తరం దక్షిణం దిక్కులుగా 2 మామిడి చెట్లున్నాయి. దట్టమైన వాటి కొమ్మలు పెనవేసుకుని క్రిందికి వంగి ఉన్నాయి. నేను ఉత్తరంగా ఉన్న చెట్టును పట్టుకుని కుండంలోకి తొంగి చూశాను. అందులోని నీరు చెప్పలేనంత లోతుగా ఉన్నది. దానిలో బంగారు, వెండి నాణ్యాలు, కాసులు, రాసులుగా ఉన్నాయి. నేనలా చూస్తూ ఉండగా పడమట దిక్కు నుండి ఒక పెద్ద చేపతల కుండంలోకి ప్రవేశించింది. దాని పెదవులకు మొప్పలకు బంగారు పోగులు వేసినట్లున్నాయి. దాని తల ఏనుగు తలంత ఉన్నది. ఆ మొప్పలు తలుపు రెక్కలంత ఉన్నవి. ఆ చేప తన మొప్పల నాడించేసరికి నీరు వరవరమంటూ నొరగలు చిమ్ముతూ పైకి పొంగింది. నేను భయంతో శ్రీ స్వామివారి వద్దకు పరిగెత్తి, స్వామి, అందులో నీరు పొంగుతోంది, మనం బయటకు ఎట్లా పోతాము అన్నాను. ఆయన, అదెంతలేయ్యా, వేలు వెడల్పంత లోతేలే అన్నారు. అక్కడ నుండి మేము 3 మైళ్ళు ఆ కుండంలోంచి పొర్లుతున్న 1.5 అడ్డేలు లోతు నీటిలో నడిచి బయటకు వచ్చాము. అచ్చట కొండరాళ్ళు చెట్లు యథాప్రకారం ఉన్నాయి. మేం పెంచెల కోన చేరాము. శ్రీ స్వామివారు మమ్మలను అందరినీ, మీరు తెగచెర్ల మీదుగా కుల్లూరు రండి, నేను సాధువయ్య గారిని కలుసుకుని వస్తాను అని చెప్పి కొండల్లోకి వెళ్ళిపోయారు. మేము వెళ్లేదే అన్నిటికంటే దగ్గర దారి అయినప్పటికీ మేము కుల్లూరు చేరేసరికి శ్రీ స్వామివారు తమ భక్తుడైన పెద్దయ్య గారి ఇంటి ముందు దునివద్ద కూర్చుని వేలిముద్రలు వేస్తూ ఉన్నారు. శ్రీ స్వామివారు నన్ను పిలిచి, నీ పేరు మారిపోయింది, నీకు నిందలు వచ్చాయి, వెంటనే ఇంటికి పో అన్నారు. నాకు తులసమ్మ గారు ఛార్జీలకు 2 రూపాయలు డబ్బులు ఇచ్చారు. నేను ఇల్లు చేరేసరికి అక్కడ ఊరి జనమంతా గుమిగూడి ఉన్నారు. వారంతా నన్ను ఆశ్చర్యంతో చూశారు. విచారించగా గొడ్ల కాపరి పిల్లలు నన్ను చంపి చాపలో చుట్టి ఈత చెట్లలో దాచారని పుకారు పుట్టిందట. అందరూ నా శవాన్ని తేవడానికి గుమిగూడారని తెలిసింది. అందరూ వెళ్లి ఈత చెట్ల దగ్గర చూస్తే ఒక పాత చాప మాత్రమే ఉన్నది. శ్రీ స్వామివారి మాటలు నాకప్పుడు అర్థమయ్యాయి. ఒకసారి గొలగమూడిలో శ్రీ స్వామివారితో కలిసి కొన్ని రోజులున్నాను. ఒకనాటి రాత్రి 12 గంటల ప్రాంతంలో శ్రీ స్వామివారెక్కడికో ఒంటరిగా బయలుదేరిపోతున్నారు. నా అలవాటు ప్రకారం నేను కూడా వారికి తెలియకుండా వారి వెనకాలే బయలుదేరాను. శ్రీ స్వామివారు నాగులవరం అనే అడవిలోకి పోయి అక్కడ పెగడ్రాజు గుంట అనే చోట ఆగారు. నేనా సమీపంలోని విడవలి తుప్పల చాటున దాగి కూర్చున్నాను. శ్రీ స్వామివారు ఆ గుంట దగ్గర కొంచెం సేపాగి నేను దాగి ఉన్న చోటికి వచ్చి, నేను ఎన్నిసార్లు చెప్పినా నీవు చాటుగా వస్తూనే ఉంటావు, ఇది ఎటువంటి గండ్రకత్తెర కాలమనుకున్నావు అని నన్ను మందలించి ఒక దిక్కుగా చూడమన్నారు. అక్కడ పెద్ద చింతమాను ముద్దలంతా పాము ముక్కల ముక్కలుగా నరికి వేయబడి ఉన్నది. పైవాళ్లు దాన్ని అలా చేయకపోతే నిన్ను నన్ను అది ఏమి చేసి ఉండును, నీవిలా ఎప్పుడూ రాకూడదు అని నన్ను తిప్పి పంపివేశారు. నేను ఊరిలోకి వచ్చేశాను. ఉదయం 7 గంటలకు శ్రీ స్వామివారు కొన్ని కట్టెలు బొంతలు కట్టకట్టుకుని తీసుకువచ్చారు. శ్రీ స్వామివారు అర్ధరాత్రుళ్ళు బయలుదేరి యథేచ్ఛగా సంచరిస్తూ ఉండేవారు. ఒకసారి మంచి వర్షాకాలంలో బ్రహ్మాండమైన ఉరుములు మెరుపులతో వర్షం పడుతోంది. ఆ కటిక చీకటిలో శ్రీ స్వామివారు ఒక తాటి ఆకు నెత్తిన పెట్టుకుని దుని దగ్గర నుండి బయలుదేరారు. ఆయనెక్కడికి పోతారో ఏం చేస్తారో కనిపెట్టదలిచి నేను వారికి కనబడకుండా వెనకనే నడిచాను. ముదిగేడు దగ్గరున్న కళ్ళేరు ఒడ్డున చాకిరేవు దగ్గరకు చేరి స్వామి తమ గుడ్డ విప్పి గట్టున పెట్టారు. గట్ల నిండుగా తన్నుకుని ప్రవహిస్తున్న కళ్ళేరు నీటిపైన శ్రీ స్వామివారు చిన్నపిల్లాడిలా పరుగులెత్తుతూ నీళ్లు వెదజల్లుతున్నారు. మనకర్ధం గాని భాషలో తమలో తామే ఏదో మాట్లాడుకుంటూ అవతల ఒడ్డు నుంచి యువతల ఒడ్డుకు తిరుగుతున్నారు. కొంతసేపయ్యాక గట్టునున్న గుడ్డలు ధరించి నేను దాగి ఉన్న తాటి చెట్టు దగ్గరికే వచ్చి తమ చేతికర్రతో నన్ను పొడుస్తూ, రాక్షస లగ్నంలో నీవిలా రావచ్చా అని మందలించి ఆ కర్రను నా మెడమీద పెట్టి నెట్టుకుంటూ ఇంటికి తీసుకువచ్చారు. మేము ఇల్లు చేరగానే ఆయన ఏమీ ఎరుగనట్లు తమ ధుని దగ్గర కూర్చున్నారు. నేను కూడా నేరుగా పోయి పడుకున్నాను. నేనప్పుడు ముదిగేడులో ఒక పూరిపాకలో ఉండేవాడిని. నాకు ఇల్లు కట్టుకునే శక్తి లేదు. ఒకరోజు శ్రీ స్వామివారు నన్ను ఇల్లు కట్టుకోమని చెప్పి తమ స్వహస్తాలతో శంకుస్థాపన చేశారు. తర్వాత పని ఎలా పూర్తి చేయాలని నేను ఆందోళన పడుతుంటే, నీవు నేరుగా ఈ దిక్కుగా రోడ్డు మీద పోతుంటే నీ పనులన్నీ నెరవేరుతాయి అని చెప్పారు. నేనా దిక్కుగా బయలుదేరిపోతుంటే బేలుదారులు, ఇటుక కోసేవారు, వాటిని తోలే బండివారు దారిలో కనిపించి ఎక్కడికి పోతున్నావు అని అడిగి, మేమే వచ్చి ఆ పని చేస్తాము అని చెప్పి నా పని పూర్తి చేసిపోయారు. మిత్రులు నేనడగకున్నా ఇంటి దగ్గరకు పైకం తెచ్చి ఇచ్చి నా పని పూర్తి చేయించారు. అందులో నాకెలాంటి ప్రమేయమూ లేకుండానే పూర్తయింది. కొంతకాలానికి శ్రీ స్వామివారు మా ఇంట్లోకొచ్చి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇంటిలో ధునివేశారు. అందరి ఇండ్ల కంటే మా ఇల్లే బాగా ఉన్నదని గ్రామంలో అందరూ అంటారు. అంతా స్వామిదయ అంటారు శ్రీ వెంకటరామరెడ్డి గారు. ఒకప్పుడు కొందరు భక్తులు కాశీయాత్ర పోవాలనుకున్నారు. వారి స్నేహితురాలైన వల్లపురెడ్డి తులసమ్మను తమతో కూడా యాత్రకు రమ్మన్నారు. ఆమె శ్రీ స్వామివారిని కూడా యాత్రకు రమ్మని ప్రార్థించింది. వాళ్లని పోనీయమ్మ, మనం రేపు పోదాము అంటూ 4 రోజులు గడిపారు శ్రీస్వామివారు. శ్రీస్వామివారు వచ్చే మాట ఉత్తదేనని తులసమ్మగారు అలిగి ఆ రాత్రి అన్నం తినకుండా పోయి పడుకున్నది. ఉదయం 8 గంటలైనా లేవలేదు. భక్తులు తట్టి లేపారు. నేనేమిటి ఇక్కడున్నాను అని ఆమె లేచింది. రాత్రంతా తాను కాశీయాత్ర చేసినట్లు స్వప్నంలో దర్శనమైందని ఆమె ఎంతగానో వివరించి చెప్పింది. సాక్షాత్తు తనను శ్రీ స్వామివారు యాత్ర చేయించినట్లు ఆమె తలచింది. ఏదో కాకతాళీయమైన స్వప్నమని, కల నిజమైన యాత్ర ఎలా కాగలదని భక్తులందరూ అన్నారు. 1 నెల తరువాత యాత్ర నుండి వచ్చిన భక్తులకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నది ఆమె వివరించింది. అది విని వారు ఆశ్చర్యపోయి శ్రీ స్వామివారు ఆమె చేత నిజంగా యాత్ర చేయించారని అందరూ గుర్తించారు. ఈ లీల యొక్క అంతరార్థం పూర్తిగా అర్థం కావాలంటే శ్రీ గురుచరిత్రలోని కొన్ని లీలలు చూడాలి. శ్రీ వెంకయ్య స్వామివారు తమ అగ్నిగుండానికి చాలా సమీపంలో పడుకునేవారు. గొలగమూడి ఆశ్రమంలో ఒకరోజు చింత చెట్టు క్రింద గురవయ్య శ్రీ స్వామివారి దగ్గరగా పడుకుని ఉన్నారు. అందరూ నిద్రపోతున్నారు. కొందరు దిగంబరులైన ఋషులు వచ్చి శ్రీ స్వామివారి చుట్టూరా కూర్చుని మాట్లాడుతున్నారు. గురవయ్యకు మెలకు వచ్చి గుండం సరిచేయడానికి వెళ్లాడు. ఏమయ్యా ఇప్పుడు లేచావు అన్నారు శ్రీ స్వామివారు. అంతటితో మైకం వచ్చి గుండం దగ్గర అతడు పడిపోయాడు. ఋషీశ్వరులు వెళ్లేంత వరకు లేవలేదు. ఒకసారి శ్రీ స్వామివారు రాజుపాళెం జయరామయ్య కలిసి బద్వేలు తిప్ప మీదుగా వెళుతున్నారు. ఆకాశంలో వెళుతున్న వారిని చూడండయ్యా అన్నారు శ్రీ స్వామివారు. ఎవరూ కనిపించలేదన్నాడు జయరామయ్య. అప్పుడు శ్రీ స్వామివారు అతని కళ్లను మరలా చూడమనగా ఆయనకు చాలా పొడవైన మనుష్యులు ఆకాశంలో నడుస్తూ కనిపించారు. తిరిగి శ్రీ స్వామివారు ఆయన కళ్ళను తాకడంతో ఆయనకు ఆ దృశ్యం అంతరించి పరిసరాలు తెలిశాయి. ఒకనాడు ఒక్కమ్మ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళినప్పుడు అక్కడ దేవతలందరూ సభ చేసినట్లు దర్శనమయ్యింది. ఆ దృశ్యం చూచిన ఆమె ఆ వైభవం చెప్పనలవి కాదని అంటోంది. బ్రహ్మ బొమ్మలు చేసి నొసటన శిరస్సున వ్రాస్తున్నట్లు, ఒక స్త్రీమూర్తి ఆ బొమ్మలలో గల లోపాలను మట్టి పూసి సరిచేస్తున్నట్లు దర్శనమైందట. ఇటువంటి దర్శనం కేవలం భ్రాంతి మాత్రం అనడానికి వీలులేదు. విశాఖపట్టణంలో యాసిన్ బాబా అనే ముస్లిం మహాత్ముడు సోమయ్య అనే ఒక భక్తునికి ఇలాంటి దర్శనం ప్రసాదించాడు. ఒక్కమ్మ ఒకనాడు శ్రీ స్వామివారికి కొంత దూరంగా నిలబడి ఉన్నది. శ్రీ స్వామివారు ఆమెను ప్రేమగా దగ్గరకు రమ్మని పిలిచారు. దగ్గరికి వస్తే అచ్చట శ్రీ స్వామివారి స్థానంలో వేణువు ఊదుతూ కృష్ణుడు నాట్యం చేస్తూ కనిపిస్తున్నాడు. ఆనంద బాష్పాలు రాలుస్తూ తన్మయంగా కొంతసేపు చూచింది. తరువాత ఆ స్థానంలో శ్రీ స్వామివారు మామూలుగా దర్శనమిచ్చారు. ఒక్కమ్మ ఒకరోజు గొలగమూడిలోని ఆంజనేయ స్వామివారి గుడికి వెళ్ళింది. ఆంజనేయ స్వామి ఆమె ప్రక్కన నిలుచుని పూలమాల వేసి పూజ చేసుకో అని స్పష్టంగా చెప్పారు. సద్గురువు యొక్క అనుగ్రహానికి పాత్రులైన వారికి దేవతలు కూడా వశమై తమకై తామే సాక్షాత్కరిస్తారని శ్రీ గురుచరిత్ర చెబుతోంది. ఒకప్పుడు మహాభక్తురాలైన ఒక్కమ్మ శ్రీ స్వామివారి మహాత్యం చూడాలనుకున్నది. ఆనాడు ఆశ్రమంలో శ్రీ స్వామివారికెదురుగా 30 అడుగుల దూరంలో నేల మీద మెలకువగా పడుకుని ఉన్నది. తనకు 20 అడుగుల దూరంలో రామలక్ష్మణులు నిలుచుని దర్శనమిస్తున్నారు. వారు అదృశ్యమై అదే స్థానంలో శ్రీకృష్ణుడు నిలబడి దర్శనమిచ్చాడు. తాను కోరిన దర్శనం ప్రసాదించారని భక్తితో నమస్కరించింది. ఒక్కమ్మగారికి ఇలాంటి అద్భుతములు జరిగినప్పుడు ఇతరులకు చెప్పేందుకు శ్రీ స్వామివారు అనుమతించక గుప్తంగా ఉండమని హెచ్చరించేవారు. కనుక శ్రీ స్వామివారు సమాధైనంత వరకు పెదవి కదపలేదు. అలానే మరొకసారి నెల్లూరులో గురుల దిబ్బ దగ్గర సూర్య నమస్కారం చేస్తున్నది. అప్పుడు ఆమె రెప్పపాటులో తాను అంతరిక్షంలోని వేరొక గ్రహాన్ని చేరినట్లు అనుభవమైంది. అక్కడ కూడా భూమి మీద వలే రాళ్లు బండలు ఆమెకు కనిపించాయి. ఒకరోజు ఒక్కమ్మకు ఒక స్వప్న దర్శనమైంది. శ్రీ స్వామివారు పండుకుని ఒక్క ఊపులో 4 మైళ్లు జారిపోతున్నారు. ఇలా 3 మార్లు ముందుకు వెనుకకు జారి ఒక్కమ్మ దగ్గరకు వచ్చి నోరు తెరిచి విశ్వరూపం చూపుతున్నారు. ఇంతలో తులసమ్మ, అబ్బయ్య బలే చూపుతున్నాడు, ఆ అబ్బో అంటూ తన కాలి మడమను స్వామి నోటికి అడ్డం పెట్టింది. ఒక్కమ్మ కోపంతో ఆమెను ప్రక్కకు నెట్టివేసింది. అంతటితో విశ్వరూప దర్శనం మధ్యలో ముగిసింది. తులసమ్మ కాలు అడ్డం పెట్టడమంటే ప్రకృతి అడ్డుపడడం కాబోలు. ఒకరోజు రోసిరెడ్డి గొలగమూడి ఆశ్రమంలో పగలే కునుకుపాట్లు పడుతున్నాడు. అతని కన్నులు మూతపడి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారి గ్రామం కనబడుతోంది. వారి కుటుంబమంతా వర్షంలో తంటాలు పడుతూ నువ్వులు మాసూలు చేస్తున్నారు. వాళ్ల ఇంట్లో పచ్చి నిమ్మకాయలు కోసి ప్రోగుపోసి ఉన్నాయి. కొంతసేపటికి ఆ దృశ్యం అంతరించి మేలుకున్నాడు. మూడవ నాడు వారి చిన్న కుమారుడు రెడ్డిగారిని చూడాలని గొలగమూడి వచ్చాడు. ఇంటి దగ్గర జరిగిన నువ్వుల మాసూలు, నిమ్మకాయల కోత గురించి రెడ్డిగారు వివరిస్తూ ప్రశ్నలు వేస్తుంటే, ఈ విషయాలన్నీ మీకెలా తెలిసాయి అని విస్తుబోయాడు వారి కుమారుడు. సద్గురు మహిమంటే ఏమిటో ఆ పిల్లవానికి కొంతైనా అర్థమైందో లేదో. ఒకరోజు రోసిరెడ్డి చేతికొక చెక్క పలకనిచ్చి దానిమీద ఏముందో చూడమన్నారు శ్రీ స్వామివారు. అతడు చూచి, ఏమీ లేదు స్వామి అన్నాడు. బాగా చూడయ్యా అన్నారు శ్రీ స్వామివారు. మరలా జాగ్రత్తగా చూస్తే రోసిరెడ్డికి ఇష్టదైవమైన వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, గణపతి విగ్రహాలు చెక్క పలకపై చాలా స్పష్టంగా కనబడినాయి. కొంతసేపైన తరువాత మరలా కనబడకుండా పోయాయి. నాగుల బెల్లుటూరు వాస్తవ్యులు ఏలూరు రామానాయుడు గారు, వారి కుటుంబంలోని వారందరూ తరచూ శ్రీ స్వామివారిని భక్తితో దర్శించేవారు. ఒకరోజు రాత్రి తల్లి కొడుకులు మంచం మీద పడుకుని మేలుకునే ఉన్నారు. కుమారునకు శ్రీ స్వామివారు కిరీటం,